when you are so much immersed in that, you don't see the strangeness of it. కొంచెం దూరం నుంచి చూస్తే ఉదాహరణకు కుల వ్యవస్థ ఉంది, సింపుల్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ఎ స్ట్రేంజ్ థింగ్. పుట్టుకతోనే వీడు ఎక్కువ వీడు తక్కువ అంటే ఎంత స్ట్రేంజ్ అది,
రైట్?
బట్ దానిలో ఇమర్స్ అయిపోతే ఇది నార్మల్ అనుకుంటాం. కొంచెం దూరం చూస్తే ఏంటిది అసలు ఎంత సిల్లీగా ఉంది. సో సమ్ డిటాచ్మెంట్ ఇస్ రిక్వైర్డ్. కల్చర్లో కొన్ని పూర్తిగా ఎంబెడ్ అయిపోయినప్పుడు మనం దాని లోపలుండి చూడడం కొంచెం కష్టం, అసాధ్యం కాదు, కష్టం. కొద్దిగా డిస్టెన్స్ ఎన్హాన్స్ ద పర్స్పెక్టివ్, కొద్దిగా ఎంత రిడిక్యులస్ అర్థమవుతుంది.
సార్, మనకి ఇండిపెండెన్స్ వచ్చి 78 ఇయర్స్ అయింది, స్టిల్ మనం ఇంకా సేమ్ కాన్స్టిట్యూషన్ మాత్రమే వాడుతున్నాం. ప్రపంచం మొత్తంలో టెక్నాలజీ, జియో పాలిటిక్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి, పీపుల్ మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. అండ్ అప్పుడు పాపులేషన్ అరౌండ్ 30 crore పీపుల్ సార్, ఇప్పుడు పాపులేషన్ అరౌండ్ 140 crore పీపుల్ ఉన్నారు. అంటే మీరు చెప్పినట్టు డిటాచ్ అయ్యి లాంగ్ పర్స్పెక్టివ్లో నుంచి చూస్తే ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ ఇంకా మనం సేమ్ కాన్స్టిట్యూషన్నే ఫాలో అవుతున్నాం?
ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. చాలా దేశాల్లో ఈ చర్చ ఉంటుంది, ఇప్పుడో రాసిన రాజ్యాంగం మన పనికి వస్తున్నారు దాన్ని. అమెరికన్ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ థామస్ జెఫర్సన్, ఆయన 3rd president అమెరికా, ఆయన అన్నాడు, ప్రతి తరం, ఎవ్రీ జనరేషన్ మారుతున్న అవసరాలను బట్టి కాన్స్టిట్యూషన్ మార్చుకోవాలి, కానీ ఏదో పవిత్ర గ్రంథం అని చెప్పి అనుకుని, దేవుడు ఇచ్చాడు అని చెప్పి నువ్వు బైబిల్లో ఇంకో రకంగా అనుకుని దాన్ని అలాగే గుడ్డిగా కొనసాగించక్కర్లేదు ఆయన వాదన.
ఓకే,
కానీ అమెరికాలో ఇప్పుడు ఎక్కువ మంది వాదన అది కాదు, దాన్ని చచ్చనే మార్చడానికి వెళ్ళేదని ఆ దేశంలో. అందుకనే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఉదాహరణకి 2nd amendment అంటారు అమెరికాలో, ఇది గన్స్. ఆ పదజాలం చూస్తే రేజింగ్ ఎ మిలిషియా, నేను పదాలు కొంచెం మారుస్తున్నాను, బీయింగ్ నెససరీ ఫర్ ద స్టేట్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు బేర్ ఆర్మ్స్ అన్నాడు. అంటే ద్వంద్వార్థం ఉంది అక్కడ. అంటే మీరు రాజ్యాన్ని రక్షించుకోవాలంటే మిలిటరీని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి వ్యక్తులకి తుపాకీలు ఉండే హక్కు ఉందని. దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశారు, తుపాకీ ఉండడం ప్రాథమిక హక్కు అన్నారు,
రైట్?
అన్రెస్ట్రిక్టెడ్గా. అదేమంటే 2nd amendment చెప్పారు, దాన్ని మారిస్తే ప్రపంచం కూరిపోతుంది అంటున్నారు. మన రాజ్యాంగంలో మనకు ఆ గొడవలు లేవు. అంబేద్కర్ కానీ మిగతా రాజ్యాంగ నిర్మాతలు కానీ చాలా ముందు చూపుతో ఏం చేశారంటే ఫండమెంటల్ స్పష్టంగా నిర్వచించారు. యూనివర్సల్ ఫ్రాంచైజ్, వయోజన ఒకటి హక్కు, కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా దేశం ప్రపంచంలో మొట్టమొదటి దేశం. మనం చాలా మామూలు అనుకుంటున్నాం, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి దేశం, డే వన్ నుంచి మొట్టమొదటి రోజు నుంచి కులం, మతం, ప్రాంతం, భాష, డబ్బుంది, డబ్బు లేదు, గ్రామం, పట్టణం తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చినటువంటి
దేశం
మొట్టమొదటి దేశం భారత, ఆడ మగ తేడా లేకుండా. అట్లాగే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. రైట్స్ అనేవి ప్రభుత్వం మీద రైట్స్ తప్ప వ్యక్తుల మీద రైట్స్ ఉండవు. ప్రభుత్వము, రాజ్యము, వ్యక్తి, ఈ రెండు మూలం. దాంతోపాటు రాజ్య నిర్మాణం అకౌంటబిలిటీ కోసం, జవాబుదారితనం కోసం చెప్పని అకౌంటబిలిటీ, దానికోసం ఇన్స్ట్రుమెంట్స్, రాజ్యాంగ సంస్థలు కానీ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానీ. అది మినహాయిస్తే సమ్వాట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, అవసరాన్ని బట్టి మార్చుకునే వెసులుబాటు ఉంది. అలాగని గుడ్డిగా ప్రతిరోజు మార్చేది కాదు.
అవునవును.
అందుకని మీరు కాన్స్టిట్యూషన్లో చూసినట్టయితే కొన్ని నిజానికి ఒక్క మెజారిటీ, పార్లమెంట్లో మెజారిటీ, సింగిల్ సింపుల్ మెజారిటీతో చాలా మార్చచ్చు.
అవునవును.
ఉదాహరణకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది రాష్ట్రాల్లో, శాసన మండలి అంటాం, అప్పర్ హౌస్ అంటాం. అది ఆనాడు బ్రిటిష్ కాలంలో అప్పుడు గవర్నరు ఒకటి శాసన మండలి అని చెప్పని, అప్పుడు మనకి ప్రజాస్వామ్యం లేదు కాబట్టి వాళ్ళు ఒక పద్ధతిలో పెట్టారు. ఏమిటి, ఉదాహరణకి ఎంఎల్ గ్రాడ్యుయేట్లు ఒక కాన్స్టిట్యుయెన్సీ, టీచర్లకు కాన్స్టిట్యుయెన్సీ. ప్రపంచంలో ఎక్కడన్నా డెమోక్రసీ గ్రాడ్యుయేట్లకు వేరే ఏంటో ఒకటి అర్థం లేదు కదా,
అంతే సార్,
ఇట్స్ మీనింగ్లెస్. కానీ ఆనాడు ఇంకా వేరే మార్గంలో కూడా పెట్టారు. పెట్టి దానిలో అంబేద్కర్ ఏం రాశారు, అంటిల్ పార్లమెంట్ బై లా అదర్వైజ్ డిసైడ్స్,
ఓకే,
అంటే బై సింపుల్ లా చట్టం ద్వారా దాన్ని మార్చేయచ్చు బై సింపుల్ మెజారిటీలో. కానీ పెద్ద కష్టం లేకుండా రాజ్యాంగాన్ని మార్చచ్చు. అందుకనే మన
రాజ్యాంగాన్ని మార్చి
106 సార్లు మార్చాము. నాకు గుర్తున్నంత వరకు 106 అనుకుంటాను లాస్ట్ది, లేటెస్ట్ నాకు నెంబర్ గుర్తు రావట్లేదు, 106 అయి ఉంటుంది. కొన్ని చోట్ల చిన్న చిన్నవి కూడా మార్చుకున్నాం ఏదన్నా ఇబ్బంది రాగానే. అంచేత నా దృష్టిలో ఇది కరెక్ట్. మరి రోజు రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామనేది ప్రమాదకరం. రెండోది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చాలామందికి విసుగు పుట్టి ఈ పరిపాలన, ఈ రాజకీయం విసుగు పుట్టి రాజ్యాంగాన్ని చించి పారేసి కొత్త రాజ్యాంగం రాస్తే బాగా అనిపిస్తుంది. అంతకంటే పొరపాటు ఆలోచన మరొకటి లేదు.
ఎందుకు సార్?
మన రాజ్యాంగ మౌలిక స్వభావం చాలా ఉదాత్తమైనది. దానిలో ఫండమెంటల్గా ఎక్కడ ప్రాబ్లం లేదు.
ఫండమెంటల్స్ ఎప్పుడు క్లియర్గానే ఉన్నాయి,
చాలా క్లియర్గా ఉంది. ఫండమెంటల్గా రాజ్యాంగంతో సమస్య లేదు. రెండో కారణం ఎందుకు దాన్ని మనం పొరపాటున టచ్ చేయకూడదంటే, ఈవేళ మనం రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలని ఏమన్నా ఒకవేళ అంగీకరించినా కూడా, వాదన కోసం నేను అంగీకరించను,
ఓకే,
ఆ వాదన తప్పు కాదని అంగీకరించినా కూడా, అసలు ఒక సరైన రాజ్యాంగాన్ని రాసే శక్తి వాళ్ళు లేదు.
ఎవరికి?
మన సమాజానికి, లేకపోతే మన పార్లమెంట్కి, మన రాజకీయ వ్యవస్థకి. కొన్ని సవరణలు ఎంత లోపభూయిష్టంగా చేశారో మీరు ఊహించలేరు. ఈ స్థానిక ప్రభుత్వాల సంగతి చెప్పాను నేను, కనీసం 4 రాజ్యాంగ సవరణల్లో కీలక పాత్ర వహించాను. 2 పూర్తిగా నా వల్ల వచ్చినాయి ఈ దేశంలో. 91వ సవరణ, 84వ సవరణ, 91, 97, 99.
మీరు రాశారు సార్?
దానిలో 97, 99 పూర్తిగా నా ప్రమేయం వల్ల, నా ప్రయత్నం వల్ల, నా పోరాటం వల్ల వచ్చినాయి. 84, 91లో కీలక పాత్ర వహించాను. దానిలో 97వ సవరణ మీరు తీసుకోండి ఉదాహరణకి, ఎంత లోపభూయిష్టంగా రాశారు. వివరాల్లోకి వెళ్తే కొంచెం సాంకేతికం కొంచెం అర్థం కావచ్చు, కానీ అంటే అసలు చరిత్రలో బూతుమాటగా నిలిచిపోతుంది. ఉదాహరణకి రాజ్యాంగంలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం అన్న మాట లేదు, మనం మామూలుగా వాడుతుంటాం, పత్రికల్లో వాడతాము, కొన్ని చట్టాల్లో వాడతాము, లేకపోతే కొన్ని భాషల్లో వాడతాము, కానీ రాజ్యాంగం యూనియన్ ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం అనేది ఏం లేదు, కేంద్రం మనం, పౌరులం కేంద్రం. నేను చాలా గట్టిగా నమ్ముతాను దాన్ని. ఎక్కడ రాజ్యాంగంలో కేంద్రం ఉండాలి? మొట్టమొదటిసారిగా ఈ 97వ సవరణలో ఒక షెడ్యూల్ పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్న మాట పెట్టారు. నాకు ఒళ్ళంతా చెవులు పాకినట్టు అనిపిస్తుంది. అట్లాగే రాజ్యాంగం అత్యున్నతమైన న్యాయం, అత్యున్నతమైన చట్టం. రాజ్యాంగానికి లోబడి చట్టసభలు చేసే చట్టం ఉండాలి. అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ, నా ఎన్నికైనా నాకు మెజారిటీ ఇచ్చారు ప్రజలు, నా ఇష్టం వచ్చిన లేదు, రాజ్యాంగం లోబడి చట్టం చేయి.
రైట్.
చట్టానికి లోబడి రూల్స్ ఉంటాయి, నిబంధనలు. అంతేగాని నా ఇష్టం వచ్చిన రూల్ పెడతానని చట్టం సంబంధం లేకుండా చాలదు. ఆ నిబంధనకు లోబడి అధికారుల ప్రభుత్వం చర్యలు ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాలు జీవో అంటాం మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అది రూల్స్ కాదు, అంటే ఒక హైరార్కీ.
రైట్.
ఏ చర్య తీసుకున్నా కూడా అది ఆ నిబంధనలకు లోబడి, ఆ నిబంధన చట్టానికి లోబడి, చట్టం రాజ్యాంగానికి లోబడి. ఈ 97వ సవరణలో ఏం రాశారు తెలుసా? వాళ్ళ ఉద్దేశం అది కాదు, కానీ అంత అసమర్థులు, అంత ముందు చూపు లేని వాళ్ళు రాస్తున్నారు వాళ్ళు. ఎందుకని చెప్తున్నాను, ఫలానా చట్టానికి లోబడి ఈ రకంగా పనిచేయాలని చెప్పండి. రాజ్యాంగంలో ఫలానా చట్టానికి లోబడి ఎప్పుడు ఉండదు, రాజ్యాంగానికి లోబడి చట్టం ఉంటుంది. చట్టంలో, రాజ్యాంగంలో ఎప్పుడు కూడా ఫలానా చట్టం లోబడి ఉండదు. సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని పెట్టారు. అంతకంటే లోపభూ అంటే మెడమే తలకాయ లేకుండా రాస్తున్నాం
మనం. ఓకే.
కాబట్టి ఇవాళ రాసే శక్తి లేదు. 2, పొరపాటున రాసే శక్తి ఉన్నా కూడా ఈ సమాజాన్ని ఏకం చేసి ఏకాభిప్రాయంతో అంగీకారం తీసుకురావడం అసాధ్యం. సూర్యుడు తూర్పును ఉదయించాడు మీరంటే కాదు, పశ్చిమాన నేను వాదిస్తాను. వర్షం కురుస్తుంది అంటే కాదు, వర్షం ఆగిపోయిందని అంటాను నేను. అలాంటి సమాజంలో ఉన్నాం. ఆనాడు స్వతంత్ర పోరాట స్ఫూర్తి ఉన్నది, అపారమైన మేధాశక్తి, విశ్వసనీయత, క్రెడిబిలిటీ, త్యాగ నిరతి, సమాజం పట్ల సమ్యక్ దృక్పథం అన్నటువంటి గొప్ప నాయకత్వం ఉన్నది అన్ని రంగాల్లోంచి. కాబట్టి అభిప్రాయ భేదాలు సహజం మనుషులకి, కానీ వాటిని సమన్వయం చేయగలిగారు. ఇవాళ మనకు ఆ శక్తి లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని పిచ్చి పనులు చేయబోకండి. కొన్ని నేను ఇందాక చెప్పాను స్థానిక ప్రభుత్వాల విషయం మరి, కొన్ని అలాంటివి మార్చుకుందాం, ఎన్నోసార్లు మార్చుకుందాం, ఇంకోసారి మార్చుకుందాం. అంతే తప్ప మౌలిక స్వరూపం ఈ రాజ్యాంగం పర్ఫెక్ట్. పొరపాటున పిచ్చి ఆలోచన చేస్తే చచ్చేస్తే దేశం చాలా ప్రమాదంలో